జపము ప్రాణాయామము తర్వాత మూడోదేంటి ధ్యానము. ఇప్పుడు మనం ధ్యానం నేర్చుకోబోతున్నాం. ఈ ధ్యానాన్ని మామూలుగా మనం నేర్చుకోబోటం లేదు. ఋషులు ఏ శక్తితో అస్త్ర ప్రయోగాలు చేసేవాళ్ళు, దివ్యాస్త్ర ప్రయోగాలు, ఆ దివ్యాస్త్ర ప్రయోగానికి బ్యాక్గ్రౌండ్ నేర్చుకుంటున్నాం. ఇది ఇంకా మీ సీరియస్నెస్ బట్టి ఉంటుంది. యాక్చువల్గా 12 మెడిటేటర్స్ కావాలి మినిమం. కానీ యాక్చువల్ మెడిటేటర్స్ ఎంతమంది అనేది నాకు తెలియదు, మీకు తెలియదు. ఎందుకంటే మెడిటేషన్ అనేటటువంటిది కళ్ళు మూసు కూర్చోవటం అనేటటువంటి భావన మాత్రమే ఉంది తప్ప, ఒక డివైన్ పవర్ సెంటర్తో లింక్ పెట్టుకుని ఆ డివైన్ పవర్ని ప్రపంచానికి అందజేయటం అనేటటువంటిది మనం మర్చిపోయాం. ధ్యానం యొక్క విశిష్టత ఏమిటి అంటే డివైన్ పవర్ని ప్రపంచానికి అందజేయటం. ముంచేత ధ్యానము అంటే పెన్ను కాగితాలు ఏమైనా తెచ్చుకున్నారు ఎవరైనా? అందరూ తెచ్చుకున్నారా? అబ్బో, అయితే మీకు ఫుల్ మార్క్స్. అయినా ఉండాలి కదా, రాసుకున్న వాళ్ళ దగ్గర నుంచి తర్వాత రాసుకోండి. వెళ్ళక్కర్లేదు, రాసుకున్న వాళ్ళ దగ్గర నుంచి రాసుకోండి. అంచేత ధ్యానం అనగా దైవీ శక్తిని ప్రపంచానికి అందజేయుట. చెప్పండి, ధ్యానం అనగా దైవీ శక్తిని ప్రపంచానికి అందజేయుట. ఆ ఉద్దేశ్యంతో చేయనటువంటి ధ్యానము ధ్యానము కాదు. మిస్యూజ్ ఆఫ్ మెడిటేషన్ అది. చేత ధ్యానం అనగా ఇప్పుడు దైవీ శక్తి అంటే ఏమిటి అంటే పరిణామక్రమం వైపు తీసుకువెళ్లేటటువంటి శక్తి దైవీ శక్తి. చేత అది రాసుకోండి, చెప్పండి. దైవీ శక్తి అనగా పరిణామక్రమం వైపు తీసుకువెళ్లే శక్తి. చేత ప్రపంచంలో ఉన్నది దైవీ శక్తే, దానికి అడ్డుకుంటే ఆసురీ శక్తి అది. చేత ఆసురీ శక్తి అదేదో గొప్ప శక్తి ఏమీ కాదు. అడ్డుకోవటం అంటే అడ్డుకోవటం అదేదైనా పెద్ద గొప్ప శక్తి. నీరు ప్రవహిస్తోంది, ఓ పుల్ల దానికి అడ్డు పుల్ల పడింది అంటే ఆ ప్రవాహము అటు వెళ్లాల్సింది, ఇంకోవైపు వెళ్ళింది. అప్పుడు ఆ పుల్ల ఏమిటి? ఆసురీ శక్తి. అంచేత ఆసురీ శక్తి అంటే ఎవడో రాక్షసుడు, కోరలు, రెండు కొమ్ములు ఉన్నవాడు కాదు. నీవే అసురుడివి ఎప్పుడు అంటే పరిణామక్రమం వైపు నువ్వు వెళ్లకుండా ఉంటే. అర్థమైందా? ఇప్పుడు నేనేమి కోరుకుంటున్నాను అంటే ప్రపంచానికి రెండు రకాలైనటువంటి వ్యక్తుల్ని తయారు చేద్దాం ఇక్కడ అని. కానీ తయారు చేసేది నేను కాదు, సురేష్ గారు తయారు చేసుకో. కూర్చోండి. నేను కేవలము మీకు దాని ఓరియంటేషన్, అసలు ఆయన ఏం చేయబోతున్నాడో మిమ్మల్ని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ, అంటే నేను అది గమనిస్తూ ఉంటాను, పాలు పంచుకుంటూ ఉంటాను. కానీ ఈ మొత్తము ధ్యానం యొక్క బాధ్యత ఆయన మీద పెడుతున్నాను. ఈ ధ్యానము అనేటటువంటిది చేసేది కాదు అన్నది గుర్తు చేసుకోండి. ముందు మీరు ధ్యానం ఏం చేయరు, ధ్యానము జరుగుతూ ఉంటుంది. ఇది చాలా జాగ్రత్తగా మీరు అవగాహన చేసుకోవాలి. మేము ధ్యానం చేస్తున్నాము అనకండి, నేర్చుకోవటానికే కూర్చోబెడతాం. కానీ యాక్చువల్గా ధ్యానం చేయరు మీరు. ధ్యానము నిరంతరము జరుగుతూ ఉంటుంది. అర్థమైంది కదా? అదొక స్థితి. నిద్రాస్థితిలో ఎలా ఉంటాం, మెలకుగా ఎలా ఉంటామో మనము ధ్యాన స్థితిలోకి ఎలా వెళ్ళాలి అనేటటువంటిది నేర్చుకుంటాం మనం. ఈ ధ్యాన స్థితిలోకి వెళ్ళటానికి ప్రత్యాహారము అనేటటువంటి మాట మీకు చాలా బాగా వంటబెట్టాలి. పతంజలి యోగ శాస్త్రాలలో యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి. నిజానికి ధారణ ధ్యాన సమాధి మూడు ఒకటే. ఈ మూడింటిని అర్థం అవటానికి వేరువేరుగా చెప్తాం. తల ఉంది, మొండే ఉంది, కాలుంది, చేతులున్నాయి అంటాం. ఇవేం వేరువేరు కాదు, ఇవంతా కలిపితేనే మనం కదా. ఇందులో తల వేరుగా పెట్టేసి, చేతులు వేరుగా పెట్టేసి, కాళ్ళు వేరుగా పెట్టేసి అనుకోండి, కోసి పారేసి ఏమవుతున్నప్పుడు ఎందుకు పనికిరాం. అలాగా ధారణ, ధ్యాన, సమాధి వేరువేరుగా చెప్పినా మూడు ఒకటే. అది మళ్ళా దత్తాత్రేయ స్వరూపం. ధారణ, ధ్యాన, సమాధి. కానీ ధారణ, ధ్యాన, సమాధి మీకు ప్రత్యాహారం వస్తే తప్ప మీరు చేయలేరు. మీలో ఎంతమందికి ప్రత్యాహారం గురించి తెలుసు? పేరు విన్నది ఎంతమంది? ప్రత్యాహారం తెలుసా? ఎక్కడ వస్తుంది ప్రత్యాహారం అనే మాట? పతంజలి యోగ సూత్రాల్లో వస్తుంది. మీలో ఎంతమంది ప్రత్యాహారము చెయ్యగలరు? ఇప్పుడు నేను చెప్పకుండా ఎంతమంది మీరు ప్రత్యాహారం చేయగలరు? నువ్వు చెప్పమ్మ ఎలా చేస్తావు? రా ఫుడ్ తీసుకుని. తను ప్రత్యాహారంకి ఏం చెప్పింది అంటే రా ఫుడ్ తీసుకుని. ఓకే, అది తప్పు కాదు.
ఫుడ్ ఒక్కటే కాకుండా ఇతర విషయాలు కాకుండా ఉన్న విషయంలోనే.
నేను చెప్పేది వినండి, నేను అడిగిన ప్రశ్న ఏంటంటే మీలో ఎంతమంది ప్రత్యాహారం చేయగలరు, లేకపోతే ఆల్రెడీ చేసేసి ఉన్నారు? ప్రత్యాహారం గురించి మీరు మయేమి చెప్పక్కర్లేదు మాస్టారు, మాకు తెలుసు, మేము చేస్తూనే ఉన్నాము అని ఎంతమంది చెప్పగలరు? శ్వాస తీసుకోవటం అది ఒక విధంగా ప్రత్యాహారమే, కానీ అది కాదు. అంటే పతంజలి యోగ సూత్రాలలో ప్రత్యాహారానికి ఒక నిర్వచనం ఇచ్చాడు. ఏమని నిర్వచనం ఇచ్చాడు అంటే ఇంద్రియాలు, ఇంద్రియార్థాల వైపు వెళ్ళకూడదు. అది ప్రత్యాహారం అంటే. అంటే ఇంద్రియాలు, ఇంద్రియార్థం అంటే ఏంటి? చెవులు వింటాయి, వినకూడదు. చెవి వినకూడదు. కళ్ళు ఏం చేస్తాయి? చూస్తాయి. కళ్ళు చూడకూడదు. ఇంద్రియార్థాలు అంటే అర్థమే కదా. అంటే ఈ ఐదు ఇంద్రియాలు అవి చేస్తున్నటువంటి పని చేయకూడదు. కుర్మోంగానేవ సర్వశః అని భగవద్గీతలో చెప్తాడు 2వ అధ్యాయంలో. కుర్మోంగం అందుకని అక్కడ తాబేల్ని పెడతాం మనం. తాబేల్ ఏం చేస్తుంది అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఐదు ఇంద్రియాలు అంటే తల, నాలుగు కాళ్ళని లోపలికి వేసేసి పైన డిప్ వచ్చేస్తుంది. అంటే ఇంకా బయట ప్రపంచంతో కట్. అలా మేము చేయగలం మాస్టారు, మేము చేశాము. మీరు అనవసరంగా మీ టైం ప్రత్యాహారం గురించి చెప్పవద్దు, ధారణ గురించి వెళ్ళిపోంది అనగలిగే వాళ్ళు ఎవరు? ఎవరు లేరా? ఒక్కళ్ళు లేరా? మాకు ఏమనిపిస్తుందంటే మిమ్మల్ని చూస్తే అసలు మీ అంత హ్యూమిలిటీ అంటారని అనుకో. అసలు మీలో ఎంత అహంకార రాహిత్యం వచ్చేసింది అంటే మీకు నేను ఇన్నిసార్లు అడిగినా కూడా మీలో 10వ క్లాస్ పరీక్షలు ఎంతమంది రాశారు? లేకపోతే ఏదో ఒక పరీక్ష, 7వ క్లాస్ పరీక్ష, 8వ క్లాస్ పరీక్ష, ఏదో ఒక పరీక్ష ఎంతమంది రాశారు? చేతులెత్తండి. అంతేనా? మిగతా ఎవరు పరీక్ష రాయలేదా? లీలా నువ్వు ఏ పరీక్ష రాయలేదా? ఈ చేతులెత్తిన వాళ్ళందరూ కూడా ప్రత్యాహారం చేసిన వాళ్లే. ఏంటి ప్రత్యాహారం చేసేది? మీరు పరీక్ష హాల్లో కూర్చొని పరీక్ష రాస్తున్నారు, పక్కన ఇన్విజిలేటరే తిరుగుతున్నారు, వాళ్ళు ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు. మీరు ఏ రూమ్లో కూర్చొని పరీక్ష రాస్తున్నా బయట గంటలు మొగుతూ ఉంటాయి. ముఖ్యంగా మా టీజేపీఎస్ కాలేజీలో అయితే మేము పరీక్ష పెడతాం 8 to 11, ఆ 8 to 11 భలే గంటలు కొడుతూ ఉంటారు బయట. ఒక్క కుర్రాడు కూడా పరీక్ష మానలేదు. గంటలు కొడుతున్నాయి మాస్టారు, డిస్టర్బ్ అవుతుంది అనలేదు, రాసుకుంటూ వెళ్ళిపోయారు. ప్రత్యాహారం అంటే అంతే, అంతే కదా. 3 గంటల పాటు మీరు పరీక్ష రాసినప్పుడు మీ ఇంద్రియార్థాల వైపు మీ మనస్సు వెళ్ళలే. చెప్పు శబ్దాలు వినిపిస్తూనే ఉంటాయి, శబ్దాలు ఎవరు ఆపగలడు? మీ మనస్సు శబ్దం వైపు వెళ్ళలే. ఎటువైపు వెళ్ళింది? పరీక్ష వైపే ఉంది కదా. అదే ప్రత్యాహారం అంటే.
అదే ధారణగా
మారుతుంది మారుతుంది ప్రత్యాహారం అంటే అర్థమైంది కదా. అంచేత మొట్టమొదట మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రత్యాహారం నేర్చుకోవాలి. పరీక్ష హాల్లో మీరు ఏ విధంగా బయట ఏ శబ్దాలు జరుగుతున్నా ఏమి జరుగుతున్నా తొణకుండా మీరు ఏమి చేయదలుచుకున్నారో అది చేస్తున్నారు కదా. ఇక్కడ కూడా మీరు ఏమి చేయదలుచుకున్నారో అది చేయాలి. బయట ఏం జరుగుతున్నా అలాగా డిగ్రీలు అవి చదివి ఇంకా పెద్ద పెద్ద డిగ్రీలు పొందిన వాళ్ళు ప్రతి సంవత్సరము ప్రత్యాహారము వాళ్ళ పరీక్షలప్పుడు చేస్తూనే ఉన్నారు. లేకపోతే వాళ్ళు పాస్ కాలేరు, డిస్టర్బ్ అయిపోయారనుకోండి సౌండ్ వైపు దాని వైపు, మరి పరీక్షకి ఆన్సర్ రాయగలరా? మరి రాశారు కదా, మరి చిన్నపిల్లలు కూడా రాస్తున్నారు కదా ఈ మధ్య, మీరు వాళ్ళని చదివించి పరీక్ష కూర్చోబెడుతున్నారు కదా. అంటే యాక్చువల్ గా ప్రకృతి ఏం చేసిందంటే ఒకప్పుడు లిటరసీ ఇంత లేనప్పుడు ప్రత్యాహారం అవడికి లేదు. ఎప్పుడైతే ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ వచ్చిందో ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏం నేర్పుతోంది అంటే మీకు ప్రత్యాహారం నేర్పుతోంది. పతంజలి యోగ సూత్రాలలో చెప్పబడినటువంటి ప్రత్యాహారం మీకు ఆల్రెడీ వచ్చేసింది. అది మ్యాథమెటిక్స్ పరీక్ష రాస్తున్నప్పుడు మీరు దేని మీద ప్రత్యాహారం చేస్తున్నారు? మ్యాథమెటిక్స్ మీద మీ దృష్టి అంతా ఉంది. ఇంద్రియార్థాల వైపు, ఇంద్రియార్థాలంటే అర్థమవుతుంది కదా, ఇంద్రియాల వైపు మీ మనసు వెళ్తాం లేదు. ఇది అర్థమైందా అందరికీ? ఇది అర్థమైపోతే ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తిని మీరు ఉపయోగించుకోగలుగుతారు. మామూలు శక్తి కాదది, రోగ నివారణ శక్తికి ఆధారం ఈ ప్రత్యాహారమే. ఈ ప్రత్యాహారం చేతయినటువంటి గురువు వాడి దగ్గర మీరు ఉన్నా కూడా మీ రోగాలు నయమైపోతాయి, వారి సమాధి దగ్గర ఉన్నా కూడా మీ రోగాలు నయమైపోతాయి, వాళ్ల ఫోటోల దగ్గర కూర్చున్నా కూడా మీ రోగాలు నయమైపోతాయి, మీ బాధలు నయమైపోతాయి. అది ఒక పాయింట్ గుర్తుంచుకోండి. పతంజలి యోగ సూత్రాలలో ఇది చాలా స్పష్టంగా చెప్తాడు. మీరు ఇంద్రియాలనే వాటిని కంట్రోల్ చేసుకోవటానికి అనవసరంగా కష్టపడకండి. ఇంద్రియాలను కంట్రోల్ చేసుకున్న వ్యక్తి యొక్క ఫోటో చూసినా కూడా మీ ఇంద్రియాలు కంట్రోల్ అయిపోతాయి. మరి మేము రోజు చూస్తున్నాం కదా మాస్టర్ కంట్రోల్ అవటం లేదు, నువ్వు చూడటం లేదు, నీ మనస్సు ఆ సాయి మీద కానీ ఆ దత్తుడి మీద కానీ పెట్టటం లేదు, నీ కోరికల మీద పెడుతున్నావు. బయట ఏమి జరుగుతున్నా ఏం జరిగినా దత్తుడి దగ్గరికి వచ్చేసరికల్లా మీ మనసు ఏమైపోవాలి? దత్తుడి మీదే ఉండాలి. బయట తప్పుడు వినిపిస్తూ ఉంటే ఇప్పుడు పరీక్ష హాల్లో లాగే ఏం అవ్వదు మీ పని. దత్తుడి మీద పరీక్ష హాల్లో ఎలాగోతే నువ్వు ఏమి పరీక్షలో రాయదలుచుకున్నావో దాని మీదే నీ మనస్సు ఉన్నదో అదేవిధంగా ఇక్కడ దేని మీద ఉండాలి? దత్తుడి మీద ఉండాలి, లేకపోతే సాయి మీద ఉండాలి, లేకపోతే నీకు నచ్చినటువంటి భగవత్ స్వరూపం మీద ఉండాలి. కానీ గురువులందరూ ఏం చెప్తారు అంటే మీరు గురుస్వరూపం మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయటం మంచిది, ఎందుకంటే అతను మీ దారమ్మటే వెళ్లి ఆ స్థితికి వెళ్లినటువంటి వ్యక్తి. అంచేత చాలా ఈజీగా మీరు ప్రత్యాహారము చేయగలుగుతారు. కానీ మనస్సు ఆ రూపం మీద ఉండాలి. ఆ రూపం మీద నేను పెడితే నాకేమొస్తుంది అని ఆలోచించామనుకో ఆ క్షణంలో ప్రత్యాహారం కాదు. పరీక్షలో వాడు ఈక్వేషన్ రాసుకుంటూ పరీక్ష అయిపోయాక మనం సినిమా చూద్దాం అనుకున్నాం కదా, అంచేత ఆ సినిమాకి టికెట్లు ఎలా కావాలి అని ఆలోచిస్తున్నాడు అనుకోండి, ఏమవుతున్నప్పుడు పరీక్ష? కానీ అలా చేయటం లేదుగా. ఖచ్చితంగా ఆ పరీక్ష చేస్తున్న 3 గంటలు ప్రతి కుర్రవాడి మనస్సు దేని మీద ఉంది? పరీక్ష మీదే ఉంది, ఎక్కడ డిస్టర్బ్ అవటం లేదు. ఇంకో గంట ఎక్స్టెండ్ చేశామనుకోండి, టైం ఇస్తున్నామయ్యా నువ్వు రాసుకో అని రాసుకుంటాడా? రాసుకోడా? భలే ఆనందంగా రాసుకుంటాడు, మనస్సులో చదవద్దు. ప్రత్యాహారం అర్థమైంది కదా. ఇప్పుడు ఈ ప్రత్యాహారాన్ని 2 కోసం మనం వాడబోతున్నాం. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ప్రత్యాహారం అంటే అర్థమైంది కదా, ముందు ఇది ప్రాక్టీస్ చేయిస్తారు రేపటి నుంచి. ప్రత్యాహారము అంటే ఏదో ఒక దాని మీద మీ మనస్సుని ఆయన చూసుకుంటాడు, అది ఇంకెలా చేయిస్తాడు అనేది ఆ టెక్నిక్ ఆయనది అది. కానీ ఈ ప్రత్యాహార స్థితి మీకు వచ్చేసిందనుకోండి, అంటే ఏం చేయాలన్నమాట, ఈ ప్రత్యాహార స్థితిలో మీరు ఏదో ఒక విషయం మీద ఎలాగోతే మ్యాథమెటిక్స్ పరీక్ష రాస్తున్నప్పుడు ఆ 3 గంటల పాటు మీ మనస్సు దేని మీద ఉంది? మ్యాథమెటిక్స్ మీద ఉంది. ఏదో హిస్టరీ పరీక్ష రాస్తున్నారు, హిస్టరీ మీదే ఉంది మీ మనస్సు కాదా? అలాగా 2 రకాలైనటువంటి కార్యక్రమాలు మనం రేపటి నుంచి తీసుకోబోతున్నాం. ఒకటి ఏంటంటే హీలింగ్, రోగ నివారణ కార్యక్రమాలు. ఇది మామూలుగా తీసుకోబోటం లేదు, ఓపెన్గా మనుషులకి, బాబు మేము ఇక్కడ ఒక రోగ నివారణ కేంద్రం పెట్టాం, మీ బాధలేంటో రాసుకోండి. ఇది ఆల్రెడీ ప్రేయర్ అనేటటువంటి పేరుతో మిరకిల్ నెట్, ఈ క్రిస్టియన్ ఇవి ఉన్నాయి చూసారా, వి ప్రే ఫర్ యూ, ఇట్స్ ఓకే. వాళ్ళు ఎలా ప్రే చేస్తారో అది నేను దాని గురించి నేనేమి క్రిటిసిజం అది చేయటం లేదు, కానీ ప్రేయర్ ప్రత్యాహారం కాదు. కానీ ప్రేయర్ ప్రత్యాహారానికి చాలా దగ్గర మార్గం. నీ మనస్సును ఏకాగ్రత చేయలేకపోవచ్చు, కానీ హే భగవంతుడా ఫలానా వ్యక్తి బాధతో ఉన్నాడు, వాడి బాధ నివారించు అని అడగటం కష్టం కాదు కదా. కానీ అది ఒక రకమైన ప్రత్యాహారమే. నిరంతరము ఆ మనస్సు అలా ఉంచుకుని ఏదో ఉత్తరం వచ్చింది మనకి, ఫలానా ఊరి నుంచి ఫలానా వ్యక్తి నాకు ఈ రోగం ఉంది అని ఉత్తరం రాశాడు మీకు, మనం ఇక్కడ కూర్చొని ఏం చేస్తాం, ఒక గైడ్ చేసేటటువంటి వ్యక్తి మెల్లిగా మిమ్మల్ని ప్రత్యాహారానికి తీసుకెళ్తాడు. ప్రత్యాహారానికి తీసుకెళ్తాడు అన్నా యోగ నిద్రకి తీసుకెళ్తాడు అన్నా ఒకటే, శవాసనం వేస్తున్నామే మనం. కొంతమందికి ఆ మాట ఎందుకో నచ్చదు, అంచేత ఏం వాసన వేస్తున్నాం, అమృతాసనం శివాసనం మీ ఇష్టం ఏదైనా అనుకోండి, రిలాక్స్డ్. ఎప్పుడైతే మీరు ఆ యోగ నిద్రలోకి వెళ్ళిపోతారో చమత్కారాలు జరగటం మొదలు పెడతాయి, మిరకిల్స్ జరుగుతాయి. మామూలు మిరకిల్స్ కాదు, చమత్కారాలు జరిగిపోతాయి. గర్భస్థ శిశువు చాలాసార్లు, ఇందాక ఆయన చెప్తున్నారు కొన్ని ఆయన జీవితంలో జరిగిన సంఘటనలు, కొంతమంది వచ్చి ఏం చెప్పారు డాక్టరు అంటే, ఇంకా పిండంలో ప్రాణం లేదయ్యా, క్లీన్ చేసుకో లేకపోతే సెప్టిక్ అయిపోతుంది, అది అయిపోతుంది. సరే ఆ ప్రాణిక్ హీలింగ్తో కదిలిక వచ్చింది. 2 గంటల కింద క్లీన్ చేసుకో అన్న డాక్టర్ ఏం చెప్పాడు అంటే, లేదు కరెక్ట్గానే ఉంది. చాలా చమత్కారాలు జరుగుతాయి. ఈ చమత్కారాలకి ఒక వైజ్ఞానికమైనటువంటి ఆధారం ఉంది. అదేదో గుడ్డెద్దు చెవిలో పడ్డట్టు ఏదో అనేశాడు జరిగిపోయిందని కాదు, ఈ చమత్కారాలంతా కూడా ప్రత్యాహారం యొక్క చమత్కారాలు. అంటే నీ మనస్సును ఎప్పుడైతే ఇంద్రియాల నుంచి నువ్వు వేరు చేసేస్తావో, నీ మనస్సు దైవీ శక్తితో ఆటోమేటిక్గా లయమైపోతుంది. అది నువ్వేం ప్రయత్నించక్కర్లే దైవీ శక్తితో లయం చేయాలని. ఇంద్రియాల వైపు నువ్వు వెళ్తూ ఉంటే దైవీ శక్తితో లింక్ ఉండదు. ఇంద్రియాల వైపు నుంచి ఎప్పుడైతే నీ మనస్సును కంట్రోల్ చేసేస్తావో, ఆటోమేటిక్గా నువ్వేమైపోతావు, దైవీ శక్తితో లయమైపోతావు. నువ్వు ఆ స్థితిలోనే ఉంటావు కూర్చుని. ఇంకా నువ్వేమి చేయకూడదు, ఇంకా గైడ్ ఉంటాడే హీలింగ్ దానికి, ఒక గైడ్ ఉంటాడు, వాడు చెప్తూ ఉంటాడు ఫలానా ఊరు నుంచి ఉత్తరం వచ్చింది, ఫలానా వ్యక్తి ఉన్నాడు, వాడికి బాధ ఉండిట, ఆ బాధ నయమైపోయింది. ఆ మాట కూడా మీరు అనకూడదు, అతను అంటాడు, అది వాక్ రూపంలో మీలోకి ప్రవేశిస్తుంది. ఇందుగలడు వింటే ఈ వాక్ వెళ్ళింది కదా. నువ్వేమో ప్రత్యాహారంలో ఉన్నావు, నీ ఇంద్రియార్థాల వైపు నీ మనస్సు లేదు. ఆ విన్న శబ్దం ఎక్కడికి వెళ్తుంది, దైవీశక్తికి వెళుతుంది. ఇంకా దైవీశక్తి వింటుంది. వింటే అనేది మనకి పాపం, వింటే అనే కామ మనకి, దైవీశక్తి పాపం ఎప్పుడు వింటూనే ఉంటుంది. ఇమ్మీడియట్గా క్యూర్ అయిపోతాడు వాడు. క్యూర్ అవ్వలేదు అంటే మన ప్రత్యాహారం కరెక్ట్గా లేదు అంతే. అంతే తప్ప ఆ క్యూర్ కాకపోవటం అనేది అసలు ప్రపంచంలో జరగదు ప్రత్యాహారం చేశాక, అది అసంభవం అన్నది గుర్తుంచుకోండి. ఇట్ ఇస్ అ గ్యారంటీ అనమాట. అనేక మంది అనేక రకాలుగా నా దగ్గర చెప్పినప్పుడు దానికి ఏకైక కారణం, ఆ మ్యాజిక్ కారణం ఏంటి అంటే, అసలు నేను ఎప్పుడు కూడా ఓ విశేషమైన ప్రత్యాహార స్థితిలో ఉండను, కానీ ఇంకొక విశేషమైనటువంటి స్థితిలో ఉంటాను కనుక, మీ యొక్క రిసీవింగ్ కెపాసిటీ బట్టి ఆ రిజల్ట్స్ వస్తాయి. ఇప్పుడు 0 వాట్ బల్బ్ పెట్టి నువ్వు కరెంట్ కనెక్షన్ ఇచ్చుకుంటే ఎంత లైట్ వస్తుంది, 100 వాట్ పెడితే కానీ 100 వాట్ పెట్టినా 0 వాట్ పెట్టినా ఏ సోర్స్ ఆఫ్ కరెంట్ కి పెట్టావో అది కాన్స్టెంటే. మీరు అది గుర్తుంచుకోండి. ఆ టెక్నిక్ మీరు ఆ ఇన్ఫినిట్ పవర్ కి లింక్అప్ అయిపోయేటటువంటి టెక్నిక్ చెప్పబడుతుంది రేపటి నుంచి. ఇందులో ఎవరైనా ఉండవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు ఈ ఫండమెంటల్స్ లో, కానీ మినిమం 12 నిరంతరము ప్రతిరోజు పొద్దున్న సాయంత్రం అది చేసుకోకపోతే పవర్ జనరేషన్ ఉండదు. ఎందుకంటే మనం అలా కూర్చోగానే ఆ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి స్థితికి వెళ్ళిపోయేంత శక్తి ఇంకా మనకి రాలే. ఏదైతే మనకి వ్యక్తిగతంగా తక్కువ శక్తి ఉందో దాన్ని గ్రూప్ గా మనం చేసామనుకోండి, 12 వోల్ట్స్ కావాలి టీవీని రన్ చేయడానికి, నా దగ్గర 12 వోల్ట్స్ శక్తి లేదు, కానీ ఒక్కొక్క వోల్టేజ్ ఉన్నటువంటి 12 బ్యాటరీలు ఉన్నాయి, టీవీ ఆన్ చేసుకోవచ్చా? ఎప్పుడు చేసుకోవచ్చు? ఈ 12 కలిస్తే. అంచేత ఇవాళ మీరు కూర్చుని రేపు ఎక్కడికో వెళ్ళిపోయారనుకోండి, కానీ మరి అయితే ఎందుకు నేను ఇది చెప్తున్నాను, బీజారోపణ చేసేద్దామని నెంబర్ 1. నెంబర్ 2 ఏంటి అంటే, మీరు ఇది నేర్చుకున్నాక మీ ఊళ్ళల్లో 12 తయారు చేసుకుని మీరు స్టార్ట్ చేసేయండి. మీకు ఎంత ఎబిలిటీ ఉందని కాదు, మీరేమి చేయకుండా ఉండటం కావాల్సింది. ప్రత్యాహారం అంటే ఏంటి? మీరేం చేయకలే, నోరు ముసు కూర్చోటం అంతే. చేసేదేదో పెద్ద పిల్లే చేస్తా. పాయింట్ అర్థమైంది కదా? ఇంకా ఒక చిన్న ప్రాక్టీస్ చేసేసుకుందామా? మళ్ళా ఎప్పుడో ఎందుకు? మీరు చెప్పండి ఇంకా ఏం చేస్తారు? 5 మినిట్స్ ఎలా కూర్చోవాలనుకుంటారు మీ ఇష్టం, ఇంకది ఎంటైర్ ప్రాసెస్ ఇస్ యువర్స్. ఇది ఇది పెట్టుకోండి, ఇది రికార్డింగ్ రికార్డ్ చేయించరా? ఓకే, చూసుకోండి.
రెండు చేతులు ఇలా తొడ పైన పెట్టుకోండి. రెండు చేతులు మీ తొడ పైన పెట్టేసుకోండి, కళ్ళు మూసుకోండి అందరూ. 3 సార్లు ప్రాణవాణి ఉచ్చరించండి. హార్ట్ చక్ర, విశుద్ధ చక్ర ఎక్కడ ఉంటుంది అమ్మా? సారీ, అనాహత చక్ర ఎక్కడ ఉంటుంది? సహస్రార చక్ర ఎక్కడ ఉంటుంది? ఆ ఈ 2 లొకేషన్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ మెడిటేషన్లో ఈ 2 చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మీరు ఒక ఇమాజినరీ లైన్ వేసుకున్నారంటే, ముక్కు నుంచి ఒక ఇమాజినరీ లైన్ బొడ్డు వరకు వేసుకుంటే, ఈ తంబు ఈ హాలో ఏరియాలో పెట్టి ఈ చిటికన వేలని ఎక్కడైతే ల్యాండ్ చేపిస్తారో అది సోలార్ ఫ్లెక్సస్, మన వి లాగుంటుంది కదా రిబ్బు, సో ఇది సోలార్ ఫ్లెక్సస్ అంటారు. ఈ మధ్య వేలని ఈ ఇమాజినరీ లైన్ పైన వేసినప్పుడు అది హార్ట్ చక్ర, ఇది హార్ట్ చక్ర. మన ఫిజికల్ హార్ట్ ఏమో లెఫ్ట్ సైడ్ ఉంటుంది, హార్ట్ చక్రము ఇక్కడ ఉంటుంది. బట్ ఆల్రెడీ మాస్టర్ గారు క్లియర్ గా చెప్పారు కదా, వెన్నెముకలో చక్రాస్ ఉండవు, ఇది ఎనర్జీ బాడీలో ఉంటుంది ఆర్ బయోప్లాస్మిక్ బాడీలో ఉంటుంది. ఇది మన ఫిజికల్ బాడీ నుంచి ఒక 4 ఇంచెస్ డిస్టెన్స్ లో మన శరీరం ఎలా ఉంటుందో సేమ్ షేప్ లో ఉంటుంది. ఇక్కడ ఈ చక్రాస్ ఉంటాయి అనమాట. ఈ చక్రాస్ క్లాక్ వైజ్ కౌంటర్ క్లాక్ వైజ్ గా తిరుగుతుంది. క్లాక్ వైజ్ గా తిరిగినప్పుడు బయట ఉన్నటువంటి ఎనర్జీని ఇది పీల్చుకుంటుంది, కౌంటర్ క్లాక్ గా తిరిగినప్పుడు లోపల ఉన్నటువంటి బ్యాడ్ ఎనర్జీని బయటకి పుష్ చేస్తుంది. ఈ మెడిటేషన్లో ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే మన హార్ట్ దేనికి సింబాలిజం? లవ్ అండ్ కంపాషన్కి. ఇది ట్విన్ హార్ట్ మెడిటేషన్ అంటారు దీన్ని. జంట హృదయ ధ్యానం ఏమంటే, నాకు ఉండేది ఒకటే హృదయం, మరి రెండు హృదయాలు ఏంటంటే ఆత్మ పరమాత్మ కదా. సో ఈ ఆత్మ పరమాత్మ దీన్ని మనం లింకప్ చేస్తే ఈ స్పెషల్ మెడిటేషన్ యొక్క పవర్ ఏంటో మనకి తెలుస్తుంది. సో ఇక్కడ మీరేం చేస్తారంటే, ఫస్ట్ ఈ మూడు వేళ్ళన్నీ తీసుకుని జెంటల్గా ఇక్కడ ఇది చేయండి, సున్నితంగా ప్రెస్ చేయండి, లేకపోతే ఇలా క్లాక్ వైజ్ ఇలా తిప్పండి. తిప్పిన తర్వాత రెండు చేతుల్ని మనం ఆశీర్వాదం పోస్చర్ ఎలా పెడతామో అలా పెట్టేసి, మన ముందు భూమిని ఒక చిన్న సైజ్ టెన్నిస్ బాల్ సైజ్లో ఊహించుకోండి. మన ముందు ఒక టెన్నిస్ బాల్ సైజ్లో ఊహించుకొని, మన చేతి నుంచి ఒక కాంతి రేఖ వస్తున్నట్టుగా ఇది. ఓకే, దీనికన్నా మునుపు ఒక్కటి, చాలా మందికి బహుశా ఈ ఎనర్జీ ఎలా ఉంటుందో ఒకసారి నేను చెప్తాను, అది అలా చేయండి. ఈ రెండు చేతులని ఇలా జస్ట్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ మూవ్ చేయండి. ఏమైనా అనిపించిందా? ఏం లేదు కదా, ఏం లేదు కదా. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే, మీ ఎడమ చే అరిచేతిని కుడి చేయి బటన్ వెళ్లతోటి నొక్కండి. అట్లనే ఎడమ చేతి బటన్ వెళ్ళని కుడి అరిచేతిని నొక్కి, ఫింగర్ టిప్స్ని ఇలా ప్రెస్ చేసి, చేతులు కాస్త ఇట్లా నులుపుకొని, ఆంపిట్ ఫ్రీగా ఉంచేసేసుకుని, నమస్కారం పోస్చర్లో చేతులు పెట్టుకుని, ఫ్లెక్సిబుల్గా ఉండాలి, మా స్టిఫ్గా పెట్టమాకండి, ఫ్లెక్సిబుల్గా ఉండాలి. కళ్ళు మూసుకొని చేతిని ఒక 6 to 8 inches గ్యాప్ తీసుకుని వచ్చేసి, కళ్ళు మూసుకొని దీన్ని ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ మూవ్ చేయాలి. ముందు వెనక్కి స్లోగా, ఎంత స్లోగా, ఫాస్ట్గా చేయకూడదు, స్లోగా చేస్తే ఈ రెండింటి చేతి మధ్యలో ఏం చర్య జరిగిందో నాకు ఒకసారి చెప్పండి. క్లోజ్ యువర్ ఐస్. ఫస్ట్ ఇది చేసేసుకున్నారు కదా, నొక్కారా? ఓకే, ఇలా కొత్త చేతులు నప్పేసుకుని ఆంపిట్ ఫ్రీగా ఉంచేసేసి కళ్ళు మూసుకోండి. ఫస్ట్ నమస్కారం పోస్చర్లో రండి. చేతిని కాస్త ఎడం చేయండి, ఒక 5 to 6 inches గ్యాప్ తీసుకురండి. స్లోగా ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ చేయండి. ఇప్పుడు ఏమైనా అనిపించిందమ్మా? ఏమైనా అనిపిస్తుందా? ఓకే, అంటే ఇప్పుడు ఒక స్పాంజిని మధ్యలో పెట్టి నొక్కితే ఎలా ఉంటుందో అలాంటి ఇది కలుగుతుంది. కొంతమందికి అంటే వెచ్చగా ఉండొచ్చు, కొంతమందికి చల్లగా ఉండొచ్చు, కొంతమందికి టింగ్లింగ్ సెన్సేషన్ ఉండొచ్చు. ఇవన్నీ కూడా ఇది అంటే ఏంటి, మనకి ఎట్లా ఈ చక్రాస్ ఉన్నాయో అట్లనే మన అరచేతులను అరికాళ్లలోనూ చక్రాస్ ఉన్నాయి. వీటిని యాక్టివేట్ చేసినప్పుడు ఈ మధ్యలో ప్రెషర్ అనేది ఒకటి డెవలప్ అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే, మీ ఎడమ చేతిని మీ తొడపైన పెట్టేసుకుని, ఎడమ చేతిని తొడపైన పెట్టుకుని, కుడి చేయి గురించి మర్చిపోండి. గాలి పీలుస్తూ ఈ ఎడమ చేతి మధ్యలో ఏమైందో ఒకసారి గమనించండి. కళ్ళు మూసుకోండి, గాలి డీప్గా పీలుస్తూ, అదే శబ్దం చేయకూడదు, డీప్గా పీల్చండి నెమ్మదిగా. ఒక 3 cycles or 5 cycles ఇది చేసిన తర్వాత ఈ చేతి మధ్యలో ఏం జరిగిందో చెప్పండి. ఎవరికైనా ఏ విధంగానే అనిపిస్తే ఒకసారి చెప్పండి. ఓకే, ఎంతమందికి, అందరికీ అటువంటి భావం ఉందా లేకపోతే? ఓకే, 2, 3, 4, 5. ఓకే, ఇప్పుడు కుడి చేతిని మీరు ఎట్లా ఆశీర్వాదం చేస్తారు ఆ విధంగా పెట్టండి, ఎడమ చేయి గురించి మర్చిపోండి. ఇప్పుడు గాలి వదిలేటప్పుడు, గాలి శ్వాస వదిలేటప్పుడు ఈ మధ్యలో ఏం జరుగుతుందో ఒకసారి చెప్పండి. కళ్ళు మూసుకోండి, క్లోజ్ యువర్ ఐస్. ఎగ్జేల్, ఇన్హేల్ డీప్లీ, ఎగ్జేల్ డీప్లీ. ఎవరికైనా ఏమైనా అనిపించిందా? ఇప్పుడు చూసారా, మన దేవుళ్ళ దేవతల యొక్క పోస్చర్స్ ఇలా ఎందుకు ఉన్నాయంటే ఇదనమాట. ఒక చేత్తో వాళ్ళు ఎనర్జీ తీసుకుంటారు, ఇంకో చేత్త ఎనర్జీ వదులుతారు. ఇదే టెక్నిక్, వాళ్ళు ఆర్టిస్ట్ యొక్క దీంతో చేసింది కాదు, ఇవన్నీ సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయన్నమాట. అందుకని మీ కాళ్లపైన పడితే ఎవరైనా వాళ్ళకి మీరు ఆశీర్వాదం చేసేటప్పుడు ఏదో ఊరిక మెకానికల్ గా మూవ్ చేయడం కాదు, దాని వెనక ఉన్నటువంటి సైంటిఫిక్ రీజన్ ఇది అనమాట. ఓకే, ఇప్పుడు మీరేం చేస్తారంటే, భూమిని టెన్నిస్ బాల్ సైజ్ లో ఊహించుకున్నారు కనుక, రెండు చేతులను ఇలా పెట్టేసేసి ఈ మధ్యలో నుంచి మీ ఈ చక్ర హార్ట్ చక్ర నుంచి పింకిష్ రేస్ బయటకు వస్తున్నట్టుగా, ఆ మొత్తం ఆ భూమిని ఆవరించుకొని ఉన్నట్టుగా జస్ట్ ఊహించుకోండి. సర్వే జన సుఖినో భవంతు సమస్త లోక సుఖినో భవంతు అది మనసులోనే అనుకోండి. దాని తర్వాత నీ కుడి చేతిని ఈ చెవి పై నుంచి, ఎడమ చెవి నుంచి కుడి చెవికి ఒక ఇమాజినరీ లైన్ మార్క్ చేసుకోండి. అట్లనే ముక్కు నుంచి వెనక్కి ఒక ఇమాజినరీ లైన్ మార్క్ చేసుకోండి. ఈ సెంటర్ ఎక్కడ మీటింగ్ పాయింట్ ఉంటుంది, ఈ రెండింటి పాయింట్స్ మధ్యలో ఉండేది సహస్రార చక్రం ఉండే స్థలం అనమాట. ఉచ్చి అంటారు కదా, చిన్నపిల్లలకు మాడు అంటారు చూసారా, అది ఆ ఏరియాని మనకు క్రౌన్ చక్రం ఉండేది. ఇక్కడ దీన్ని జెంటల్గా ఒక 3 times క్లాక్ వైజ్ తిప్పండి. ఇప్పుడు డివైన్ ఎనర్జీ లైట్ వైటిష్ వైలెట్ కలర్ లో టెమెండ్రస్ గా దిగుతూ ఉంది. మీరు చేయి తీసేసేయండి, జస్ట్ మీరు మీ కాన్సన్ట్రేషన్ ఆ సెంటర్ ఆఫ్ ద ఏరియాలో ఒకసారి చూడండి ఎలా ఉందో. చేయబెట్టద్దు, ఇంకా చేయబెట్టద్దు, జస్ట్ ఊరికి అబ్జర్వ్ చేయండి. సమ్ టింగ్లింగ్ సెన్సేషన్ ఉందా, అదనమాట. సో అది ఆ పెటల్స్ ఓపెన్ అయినప్పుడు ఆ విధంగా ఇదవుతుంది. సో ఈ ఎనర్జీ వచ్చే మునుపు ఆ వైలెట్ రెస్ట్ ని మళ్ళీ భూమి పైన పడేట్టుగా ఊహించుకోండి, పడుతుందన్నట్టుగా ఊహించుకుని సర్వే జన సుఖినో భవంతు సమస్త లోక సుఖినో భవంతు. దీని తర్వాత ఆ ఎనర్జీని పీల్చుకోండి. పీల్చుకున్న తర్వాత పింక్ మరియు వైలెట్ ఈ రెండు కలర్స్ మిక్స్ అయినటువంటి ఎనర్జీ మళ్ళీ మీ హార్ట్ చక్ర నుంచి బయటికి ప్రొజెక్ట్ అయింది, అది భూమి పైన పడుతుంది. మళ్ళీ మూడోసారి సర్వే జన సుఖినో భవంతు సమస్త లోక సుఖినో భవంతు అనుకోండి. అనుకున్న తర్వాత ఇప్పుడు మీ చేతిని మీ ల్యాప్స్ పైన పెట్టుకోండి, తొడల పైన పెట్టుకోండి. మీ అరిచేయి ఆకాశం చూడాలి, వెనక్కి రివర్స్ చేయొద్దు, ఇలా పెట్టుకోండి. సో స్ట్రైట్ గా కూర్చోండి, ఎటువంటి అలజడలు ఉండకూడదు, స్థిమితంగా ఉండండి. ఒక 9 times ప్రణవం ఉచ్చరిస్తాము. ఇక్కడ ఏంటంటే టెక్నిక్, గాలి పీల్చేటప్పుడు మనం ప్రణవం ఉచ్చరించము, గాలి వదిలేటప్పుడు మాత్రమే ప్రణవాన్ని ఉచ్చరిస్తాము. కానీ మీ బదులు నేను 9 times ప్రణవం ఉచ్చరిస్తాను. మీరందరూ ఏం చేస్తారంటే నాలికని కేసరి ముద్రలో పెట్టాలి, టంగ్ టు ద ప్యాలెట్, నాలికని మడిచి పైకి ప్రెస్ చేసి పెట్టండి. అంటే ఇది ఒక విధమైన లాక్ అనమాట. ఊరిక ఇది కానీ అన్నిటికన్నా ఫ్లెక్సిబుల్ ఇది కాదు టంగ్, ఊరిక మాట్లాడుతుంటాం, దాన్ని లాక్ చేసుకోవాలి. లాక్ చేసుకోండి, లాక్ చేసేసి ఓపెన్ చేసేట. ఓకే, ఒక 9 times ప్రణవం ఉచ్చరిస్తాము. అందరూ కళ్ళు మూసుకొని గాలి పీల్చుకోండి. వదిలేటప్పుడు నో సౌండ్, మీరు చేయండి. మీ బదులు నేను చేస్తాను, మీరు మాత్రం జస్ట్ మీరు టంగ్ టు ద ప్యాలెట్ అయిన తర్వాత మీరు సౌండ్ ఎలా వస్తుంది, టంగ్ టు ద వద్దు, నో మీ బదులు నేను వాడు, టంగ్ టు ద ప్యాలెట్ నేను ఉచ్చరించేటప్పుడు మాత్రం మీరు గాలిని వదులుతూ ఓం వదిలేసేయండి. ఓకే, ఓ గాలి పీల్చండి, గాలి వదిలేటప్పుడు ప్రాణం వదిలేయండి. ఓ అలాగే కళ్ళు మూసుకుని ఉండండి. జస్ట్ ఆ డివైన్ ఎనర్జీని మీ ప్రతి ఒక్క అణువణువు ఆ డివైన్ ఎనర్జీ లోపలికి వెళుతున్నట్టుగా ప్రతి ఒక్క ఆటం కూడా క్లెన్స్ అయ్యి బ్రైట్గా అవుతున్నట్టుగా విజువలైజ్ చేసుకోండి. మీకు ఎక్కడెక్కడ అసౌకర్యంగా ఉందో ఆ ఏరియాలో ఈ డివైన్ ఎనర్జీ వెళ్ళి అవన్నీ క్లీన్ చేసి మీ బాధలన్నీ నివారణ అయిపోయినట్టుగా ఊహించుకోండి. మీ శిరస్సు నుంచి పాదాల వరకు ప్రతి అణువు కూడా, ప్రతి ఆర్గాన్, ప్రతి చక్ర డివైన్ ఎనర్జీతోటి శుభ్రం చేయబడి పూర్తి శక్తి నిండినట్టుగా ఊహించుకోండి. మీలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని, ఫ్రస్ట్రేషన్, యాంగర్, జెలసీ, ఆల్ సార్ట్ ఆఫ్ నెగిటివ్ ఎనర్జీ అంతా బయటకు వెళ్ళిపోతున్నట్టుగా ఊహించుకోండి. మీ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ పైనే మీ ధ్యానం అంతా ఉండాలి. వెయిట్ గురించి ఆలోచించొద్దు. ప్రతి అణువు కూడా డివైన్ ఎనర్జీ తోటి పరిశుభ్రమై చాలా బ్రైట్ గా ఉన్నట్టుగా ఊహించుకోండి. నెమ్మదిగా కాన్షియస్లోకి రండి. కళ్ళు తెరవద్దు. నెమ్మదిగా కాన్షియస్లోకి రండి కానీ కళ్ళు తెరవద్దు. రెండు అరికేతులు రాసేయండి. జస్ట్ మొహం తుడుచుకొని మీ రెండు అరిచేతులని కళ్ళు తెరిచి చూడండి. చేతి కోన, చేతి మధ్య, చేతి చివర, అరిచేయి చివర, ఈ మూడు భాగాలుగా చేసుకుని చూడాలి. తర్వాత మళ్ళీ కళ్ళు మూసుకోండి. చేతుల్ని ఇంతకు ముందు పువ్వు పెట్టినట్టే భూమికి ఆశీర్వాదం చేసేటప్పుడు ఎలా పెట్టారో అలా పెట్టండి రెండు చేతుల్ని. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త లోక సుఖినో భవంతు. ఈ భూ ప్రపంచం పైన ప్రతి చోట, చాలా చోట్ల అల్లకల్లోలంగా ఉంది. చాలా చోట వార్ జరుగుతుంది, చాలా వైలెంట్ ఉంది. వాళ్ళందరూ కూడా యుద్ధాలు మాని సుఖ సంతోషాలతో ఉన్నట్టుగా ఊహించుకోండి. ఈ భూ ప్రపంచం పైన ఎంతోమంది ఎన్నో రకాలైనటువంటి బాధలు పడుతున్నారు. వాళ్ళందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నట్టుగా ఊహించుకోండి. ఈ భూ ప్రపంచం పైన ఎంతోమంది జంతువులు, మనుషులు కూడా ఒక పూట కూడా తిండి లేకుండా బాధపడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు మన చుట్టూ. వాళ్ళందరికీ భగవంతుడు దయవల్ల సమృద్ధిగా ఆహారం దొరికి వాళ్ళందరూ ఆనందంగా ఉన్నట్టుగా ఊహించుకోండి. మన భారతదేశాన్ని ఊహించుకొని సుభిక్షంగా ఉన్నట్టుగా ఆశీర్వాదం చేయండి. మన రాష్ట్రాన్ని ఊహించుకొని మన రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నట్టుగా ఊహించుకోండి. ఈ పవిత్ర దక్షక్షేత్రం మరి చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నట్టుగా ఊహించుకోండి. మన పూజ్య గురుదేవులు మన అందరికీ తమ విజ్ఞానాన్ని అందిస్తూ మనం అందరం కూడా ఆయన చెప్పినటువంటి బాటలను నడుస్తూ అందరం అభివృద్ధి చెందుతున్నట్టుగా ఈ దత్తక్షేత్రం యావత్ ప్రపంచానికి మార్గదర్శంగా ఉండేట్టుగా ఊహించుకోండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా అనారోగ్యంగా ఉన్నా ఎటువంటి బాధలున్నా వాళ్ళందరూ కూడా వాళ్ళ సమస్యలు తీరిపై అందరూ సుఖ సంతోషాలతో ఉన్నట్టుగా ఊహించుకోండి. మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నట్టుగా వాళ్ళకి ఏదైనా అనారోగ్యం ఉన్నా కూడా ఆ బాధలన్నీ తీరిపై వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా సుఖ సంతోషాలతో ఉన్నట్టుగా ఊహించుకోండి. ఇప్పుడు ఇంత పంచినా కూడా ఇంకా ఈ డివైన్ ఎనర్జీ యొక్క పవర్ ఇంకా ఎక్కువగానే ఉంది. సో ఈ దీన్ని భరించడం మనం కష్టం కనుక భూమాతకి మీ రెండు అరిచేతుల నుంచి మీ రెండు అరికాళ్ల నుంచి మీ స్పైనల్ కార్డ్ ద్వారా ఐదో బీమ్ అంటే కాంతి పుంజం భూమిలోకి 10 అడుగుల లోపల వెళుతున్నట్టుగా ఊహించుకోండి. భూమాత ఆరోగ్యంగా ఉంటేనే కదా మనం ఆరోగ్యంగా ఉండాలి. కనుక మనం అనుకోవచ్చు ఏంటి నేనేంటి భూమికి ఇది చేయటాన్ని, మీ శక్తి మాస్టర్ గారు ఆల్రెడీ చెప్పారు కదా మీ శక్తి మీకు తెలియదు అనేసి. కనుక మీకు ఆ ఎలిజిబిలిటీ పరమ గురువులు ఇచ్చేశారు. రెండు అరిచేతులు రుద్దుకోండి. గురువు గారికి నమస్కారం చేసుకోండి. మరి ఎక్కడ ఉన్నా మన నమస్కారం వెళ్ళిపోయింది. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ వెరీ మచ్.
జై గురు.